రికార్డింగ్ ప్రోగ్రెస్.
హరే కృష్ణ. సో లాస్ట్ సెషన్స్ లో మనం 9.23 దాకా చూసుకున్నాం, 9.22 దాకా చూసుకున్నాము, 9:22 శ్లోకం దాకా. సో ఈరోజు మనం 9:23 శ్లోకానికి వెళ్తున్నాము. ఏ ప్యాన్య దేవతా భక్త్యా యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవధి పూర్వకం. ఏప్యాన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. ఏప్యాన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. సో ఇతర దేవతా భక్తులు వాళ్ళ శ్రద్ధ ఎలా ఉంటుంది, ఓకే, ఆ భావంలో, అంటే దేవతా భావంలో ఒకవేళ కృష్ణుని గాని ఆరాధిస్తే, దేవతా భావంలో కృష్ణుని గాని ఆరాధిస్తే అది అవిధి పూర్వకం, అది సరైన విధానం కాదు. అది ఒక విధంగా చెప్పాలంటే ఒక లోకువ భావం అది అని చెప్పి, అది సరైన విధానం కాదు అని కృష్ణుడు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఒకసారి మనం భావంలోకి వెళ్దాం. ఓ కుంతిపుత్ర, ఇతర దేవతలకు భక్తులై వారి శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు, కానీ వారు అది తప్పు మార్గంలో చేస్తారు. ఒక విధంగా భక్తు కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ దేవతలకు భక్తులైన వాళ్ళు ఒక విధంగా చూస్తే శ్రద్ధతో పూజించేవారు ఎవరైతే భక్తులని శ్రద్ధ దేవతలను ఎవరైతే పూజిస్తున్నారో శ్రద్ధతో, నిజానికి వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అని ఈ పదం ఎందుకు వచ్చింది అంటే నన్నే పూజిస్తున్నారని. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి వేదాల్లో, దేవతల్ని ఫలానా ఫలానా మీరు ఆరాధించండి అని చెప్పి వేదాల్లో ఉంది కాబట్టి, దాన్ని వాళ్ళు శ్రద్ధగా తీసుకున్నారు కాబట్టి, అంటే వాళ్ళకి వేదాల మీద నమ్మకం ఉంది కాబట్టి కదా వాళ్ళు దేవతలు కూడా పూజిస్తున్నారు. అఫ్ కోర్స్, కానీ వాళ్ళు పూజించేది వాళ్ళ యొక్క అవసరాల కోసం పూజిస్తున్నారు, కానీ వాళ్ళు వేదాలను నమ్మి శ్రద్ధగా దేవతను పూజిస్తున్నారు కాబట్టి ఒక విధంగా ఆయన మాటకు వాళ్ళు విలువ ఇచ్చినట్టే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, వాళ్ళు ఆ వేదాల్లో ఇచ్చినటువంటి విషయాలని ఆ దేవతల్ని వాళ్ళు ఎక్కువ అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కోరికల్ని దేవతలు తీరుస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఏమనుకుంటున్నారే ఆ దేవతలు కృష్ణుడి కంటే ఉన్నతమైన వాళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ భావంలో ఎవరైతే కృష్ణుని పూజిస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పు మార్గంలో పూజిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా వాళ్ళకి వ్యత్యాసం తెలుసుకోవాలి, కృష్ణుడు ఎవరు, దేవతలు ఎవరు, కృష్ణుడు యొక్క స్థానం ఏంటి, దేవతల యొక్క స్థానం ఏంటి అని తెలుసుకొని దేవతలు కానీ పూజించారనుకోండి, స్థానాలు తెలుసుకొని దేవతలను పూజిస్తే తప్పు లేదు. వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ కృష్ణుడిలో వీళ్ళు భాగాలు లేదా కృష్ణుడి యొక్క అంశాలు వీళ్ళు అనేటువంటి భావంలో కానీ పూజిస్తే ఇంకా డైరెక్ట్ గా ఆయన్ని పూజించినట్టు, ఎందుకంటే ఆయన్ని గుర్తించి తన తన అంశాలను గుర్తిస్తున్నాం మనం. కానీ ఇక్కడ వీళ్ళ దేవతారాధకులు ఎలా ఏ విధంగా తయారవుతున్నారంటే, తర్వాత ఈ వాళ్ళు ఆరాధించే దేవతల కంటే మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు అన్న భావంలో వాళ్ళు పూజించడం వల్ల, వాస్తవానికి వేదాల్లో క్లియర్ కట్ లోతుల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది, వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా కృష్ణుడి యొక్క అంశాలు లేదా కృష్ణుడిలో భాగాలు మనకు అర్థమవుతుంది. కానీ అది వాళ్ళు సరిగ్గా, అంటే వాళ్ళు సరిగ్గా సరైనటువంటి గురువుని వాళ్ళు ఎంచుకోకో, లేకపోతే వాళ్ళు ఉన్న కోరికల వల్ల వాళ్ళు ఆ విషయాలు వాళ్ళకి లోపల చదివి వేదాలు చదివిన కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, లేదా వాళ్ళకు ఉన్న కోరికలు వాళ్ళని ఇవన్నీ చూసేదానికి అంత అవకాశం ఇవ్వట్లేదు మనసు, ఆ కోరికల్లో వల్ల ఈ విషయాలని వాళ్ళు సరిగ్గా గ్రహించలేకపోవడం వల్ల, ఒక్కోసారి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏ దేవతనైతే పూజిస్తారో ఆ దేవతే ఉత్తమము లేదా ఆయనే సుప్రీం అనుకుంటున్నారు. అంటే ఒక విధంగా చెప్పండి కృష్ణుడి పొజిషన్ని వాళ్ళు తగ్గించేస్తున్నారు. కాబట్టి అది అవిధి పూర్వకం, అంటే తప్పుడు మార్గం అది అంటున్నారు. అదే వాళ్ళు తెలుసుకోగానే చేస్తే తప్పుడు మార్గం కాదు అది. కానీ ఇక్కడ శ్రద్ధతో అని చెప్పారు, నన్నే పూజిస్తున్నట్టు అంటున్నారు. నన్నే ఎట్లా పూజించినట్టు అంటే, వాళ్ళు ఆయన మాటకు గౌరవించి వేదాలను నమ్ముకొని వాళ్ళు దేవతలను పూజిస్తారు కాబట్టి ఒక విధంగా ఆయన్ని గౌరవించినట్టు ఆయన పూజించినట్టే. కానీ అది తప్పుడు మార్గం ఎందుకు అంటున్నాడు, వాళ్ళు దేవతని ఉన్నత స్థాయిలో పెట్టి కృష్ణుడిని కింద స్థాయిలో పెడుతున్నారు, లేదా విష్ణువుని కింద స్థాయిలో పెడుతున్నారు. అందువల్ల అది తప్పు మార్గం. వాళ్ళనే పూజించినప్పటికీ, లేదా నా మాటకి విలువిస్తున్నప్పటికీ కూడా అది తప్పుడు విధానము అని చెప్పి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సో ఒకసారి మనం భాష్యంలోకి వెళ్తే, సో 15వ శ్లోకంలో, ఇంతకుముందు గతంలో 15వ శ్లోకంలో మూడు రకాల సాధకులు, ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. మళ్ళీ 16 నుంచి 19 వరకు విశ్వరూప ఉపాసకులు ఎవరో వాళ్ళ వివరణ వచ్చింది మనకి. అలాగే 20 నుంచి 21 దేవతారాధకుల గురించి మనకు వచ్చింది. కామ్యకర్మ ఉపాసకులు, వాళ్ళు ఏమంటారు, దేవతలు నాలో భాగం కాకుండా పూజిస్తారు కనుక మరలా వాళ్ళు జన్మిస్తారని చెప్పబడింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వాళ్ళు దేవతల్ని కృష్ణుల భాగం అనుకోరు. వాళ్ళు వాళ్ళు దేవతలు కృష్ణుడికి అతీతం అనుకుంటారు. ఆ విధంగా వాళ్ళు పూజించినప్పుడు వాళ్ళు మళ్ళీ జన్మెత్తాల్సిందే వాళ్ళు ఇక్కడ. కానీ ఈ శ్లోకంలో మరీ నన్ను పూజిస్తారు, సారీ, ఈ శ్లోకంలో మరి నిన్ను పూజిస్తారు అని ఉన్నది, మరి వారు ఎందుకు ముక్తి పొందట్లేదు? సో దానికి సమాధానంగా ఈ శ్లోకం అన్నమాట. ఆయన చెప్పినాడు కదా, వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అని, దేవతలను శ్రద్ధతో పూజించే వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అంటున్నారు. మరి నిన్నే పూజించినప్పుడు వాళ్ళకి ఎందుకు ముక్తి రావడం లేదు? వాళ్ళు ఎందుకు పుణ్యం సంపాదించుకొని ఆ పుణ్యలోకాల్లో తిరిగి మళ్ళీ క్షీణించే పరిస్థితిలోకి ఎందుకు వస్తున్నారు? నిన్నే వాళ్ళు పూజించినట్లయితే, కానీ ఇప్పుడు మన కృష్ణుడు చెప్పాడు కదా, అది అవిధి పూర్వకంగా చేస్తున్నారు, అది తప్పుడు భావంతో చేస్తున్నారు, లేదా తక్కువ భావంతో, కృష్ణుడు అంటే తక్కువ భావంతో చేస్తున్నారు, లేదా దేవతలు అంటే వాళ్ళకి ఎక్కువ నమ్మకం, లేదా దేవతలే ముఖ్యం అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముక్తి పొందలేకపోతున్నారు. అఫ్ కోర్స్ కృష్ణుడి మాటే విని వాళ్ళ దేవతలను పూజిస్తున్నప్పటికీ కూడా, కానీ వాళ్ళ అప్రోచ్ సరిగ్గా లేదు, వాళ్ళు విధి విధానాలు కరెక్ట్గా లేదు కాబట్టి వాళ్ళ ముక్తి వాళ్ళు పొందలేకపోతున్నారని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నన్ను పూజిస్తున్నారు కానీ నన్ను పొందేటటువంటి నియమాలు వాళ్ళు పాటించట్లేదు, కావున వారు మరలా తిరిగి వస్తారు. ఎస్, వాళ్ళను పూజిస్తున్నారు, ఎస్, లేదా వాళ్ళు నేను చెప్పినట్టుగానే వాళ్ళు దేవతల వైపు వాళ్ళు ఆకర్షితులవుతున్నారు, దేవతల పట్ల వాళ్ళకి నమ్మకం కూడా కలుగుతూ ఉంది, కానీ నాకు స్పెసిఫిక్ గా నాకు కావాల్సినటువంటి నియమ నిబంధనలు వాళ్ళు ఫాలో కావట్లేదు, కాబట్టి వాళ్ళు ముక్తిని వాళ్ళు సాధించలేరు, మరలా జన్మించాల్సిందే అని. సో చాలా మంది మన బంధువుల్లో కానీ స్నేహితులు మనకు చెప్తూ ఉంటారు, కృష్ణుడిని ఎందుకు పూజించాలి, దేవతలను పూజిస్తే ఏంటి తప్పు, ఎక్కడ రాసిందా దేవతల్ని పూజించకూడదు అని, లేదా కృష్ణుడే గొప్పని, మీరు కూడా క్రిస్టియన్ లాగా అయిపోతున్నారు ఏంది, ఓకేనా, ఒకే ఒక దేవుడేంది, ఏమి మేము పలానా దేవతలకు ఉపవాసాలు ఉంటున్నాం, పలానా దేవతలకు మేము పూజిస్తున్నాం, లేదా వారి స్తోత్రాలు మేము చదువుతున్నాం, ఏ విధంగా మేము లోకువా తక్కువ మీకు అని మనకి రకరకాల మనతో డిస్కస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎస్, డెఫినెట్ గా వాళ్ళు ఒక విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా, కానీ వాళ్ళు కృష్ణుడి యొక్క చెప్పిన విధంగా నియమాల్ని వాళ్ళు పాటించట్లేదు. వాళ్ళు ఆ దేవతలు చెప్పిన నియమాలు పాటిస్తున్నారే కానీ వాళ్ళు యజమాని చెప్పినటువంటి నియమాలు పాటించట్లేదు, యజమాని కింద ఉన్నటువంటి అధికారుల యొక్క నియమాలు పాటిస్తున్నారు. కానీ మనం పర్సనల్ గా కృష్ణుని టచ్ చేయాలంటే, పర్సనల్ గా మన యజమాని టచ్ చేయాలంటే, యజమానికి ఏది ఇష్టమో అది చేయడం మనకి ఇంపార్టెంట్. సో ఎందుకంటే యజమాని అయినా మనిషి తన ఇష్టాలు ఉంటాయి, అదిగా అలాగే ఆయన కింద ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు రూల్స్ ప్రకారంగా చేయమంటారు, పొమ్మంటారు, లేదా నడుచుకోమంటారు. కానీ అన్ని అందరి యొక్క జాతకాలు, అందరి యొక్క కర్మలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? యజమాని చేతుల్లో ఉన్నాయి. కాబట్టి యజమాని చెప్పినట్టుగా మనం నడుచుకోగలిగితే, యజమానికి నచ్చినట్టుగా మనం ఆయన తృప్తిపరచగలిగితే, అప్పుడు అంటే అక్కడే వస్తాయి మన యజమాని చెప్పినటువంటి నియమాలు మనం పాటించగలిగితే డెఫినెట్ గా మనం ఆయన్ని చేరుకోగలుగుతాము, అంటే మన జన్మ మృత్యు జన్మ నుంచి మనం బయటికి రాగలుగుతాం. కానీ ఇక్కడ ఆ విధంగా జరగట్లేదు కాబట్టి వాళ్ళు దేవతలు ముక్తిని ఇవ్వలేరు కాబట్టి, దేవతలను ఎంత పూజించినా కూడా ఎంత స్ట్రిక్ట్ గా నియమ నిబంధనలతో వాళ్ళకి మనం సరెండర్ అయినా కూడా, ఎందుకంటే దేవతలు అనే వాళ్ళే వాళ్ళు కూడా ఒక చెప్ప వాళ్ళు కూడా అశాశ్వతమే ఒక విధంగా. సో దేవతలే అశాశ్వతమైనప్పుడు వాళ్ళు శాశ్వతమైనటువంటి ముక్తిని ఎలా ఇవ్వగలుగుతారు? ఇచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి వీళ్ళు దేవతలు నమ్ముకున్నారు కాబట్టి దేవతలకి ముక్తిని చేయటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి, సో దేవతలు ఏ విధంగా అయితే వాళ్ళు కూడా ఒకవేళ సంపూర్ణంగా వాళ్ళు కూడా పరిపూర్ణ చేసుకోలేకపోతే, వాళ్ళ జీవితం అంతంలో పరిపూర్ణ చేసుకుంటే వాళ్ళు కూడా మళ్ళీ క్రమంలోకి చక్రంలోకి వచ్చి మళ్ళీ తిరిగి రావాల్సింది ఇక్కడ కూడా. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ముక్తి వచ్చేదానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు కృష్ణుడు చెప్పినటువంటి నియమాలు పాటించట్లేదు. నన్ను పరోక్షంగా పూజిస్తున్నప్పటికీ దేవతారాధకులకు అంత తెలివైన వారు కాదు. నన్ను పూజిస్తున్నారు కానీ అది పరోక్షంగా, ఇండైరెక్ట్ గా నన్ను పూజిస్తున్నారు. నాకు నాతో నా ఇంతకుముందు మనం చూసుకున్నాం ఇంతకుముందు శ్లోకం, నాతో డైరెక్ట్ గా వచ్చే అవకాశం వీళ్ళందరికీ ఉంది కానీ వాళ్ళు నాకు నాతో డైరెక్ట్ గా వాళ్ళు నాతో కనెక్షన్ పెట్టుకోలేకపోతున్నారు. పరోక్షంగా పెట్టుకుంటున్నారు దేవతారాధనలో, లేదా యజ్ఞాలు యాగాలు, లేదా రకరకాల యోగాలు, లేదా తపస్సులు చేసుకోండి, ఇండైరెక్ట్ చేసుకుంటున్నారు అంతా కూడా. నాతో నవవిధ భక్తితో నాతో స్ట్రైట్ గా నాతో రాలేకపోతున్నారు. వాళ్ళు అనవసరంగా వివిధ విధి విధానాలతో వాళ్ళు దేవతల్ని ఆరాధిస్తున్నారు. వాస్తవానికి నాతో డైరెక్ట్ గా కనెక్షన్ పెట్టుకో అవకాశం ఉన్నప్పటికీ కూడా నాతో పెట్టుకోకుండా ఇంకా వాళ్ళు దేవత పెట్టారు కాబట్టి ఒక విధంగా వాళ్ళు తెలివైన వారు కాదు. దేవతలకు ఆ శక్తి లేదు, ముక్తించే శక్తి లేనప్పుడు, కానీ వాళ్ళకి వాళ్ళకి ఆరాధనలో వాళ్ళు పడేటువంటి కష్టం ఎంత కష్టమైతే ఉందో అంత కష్టం తగినటువంటి ఫలితం వాళ్ళకి దొరకట్లేదు దేవతారాధన వల్ల. అదే కష్టం వాళ్ళు కానీ కృష్ణుడు కానీ పడినట్లయితే, కృష్ణుడు కోసం వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు ఇంకో జన్మ ఇచ్చేదానికి అవకాశం వాళ్ళకి లేదన్నమాట. అందుకే ఇక్కడ ఉదాహరణకి చెట్టు వేర్లు, చెట్టు కొమ్మలు, ఆకులు, నీరు, ఉదరము, అంగములు. చెట్టు వేర్లకు నీళ్లు పోస్తే మొత్తం చెట్టుకు పోయేసినట్టే మనం. కృష్ణుడు ఒకరికి కానీ మనం ఆరాధిస్తే మనం ఇతర దేవి దేవతలు వాళ్ళ కింద ఉన్నటువంటి ఇతర ఫాలోవర్స్ ఆరాధకులు అందరికీ మనం పూజ చేసినట్టే. అంతేగాని మనం ఆకుకి, ప్రతి కొమ్మకి, ప్రతి రెమ్మకి మనం ఎన్ని నీళ్లు పోసినా సరే చెట్టును మనం కాపాడుకోలేము. అలాగే మన జీవితాలను మనం కాపాడుకోలేము. దేవతల్ని మనం ఎంత ఆరాధించినప్పటికీ కూడా మనల్ని మనం కాపాడుకోలేము. కానీ పడే శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది కానీ దాని తగినట్టు ఫలితం మనకు దొరకదు. అలాగే ఉదరము, అంగములు అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్న ఇది ఈ ఉదాహరణ కూడా, మనం పొట్టకి అన్నం పెడితే చాలు, ఆహారం పొట్టకు పడితే ఆటోమేటిక్ శక్తి అన్ని అంగాలకు వెళ్తుంది. కానీ మనం పొట్టలో వేసుకోకుండా మనం వివిధ ఏ మార్గంలో మనం ఆహారాన్ని పొందుపరిచినా కూడా మనకి శక్తి రాదు. అలాగే కృష్ణుని పూజిస్తే చాలు మనం అందరినీ పూజించినట్టే. మనం ఇంతకుముందు కూడా ఈ ఉదాహరణ ఎన్నోసార్లు చెప్పుకున్నాము, బట్ ఇక్కడ మళ్ళీ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో దేవుడు ప్రభుత్వంలో దేవతలు పాలన చేసే అధికారులు మాత్రమే. సో ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్, అడుగడుగు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా దేవతారాధకులు ఉంటే మనం ఈ పాయింట్ మనం పదే పదే మనం చెప్పుకుంటూ రావాలన్నమాట. వాళ్ళకి అధికారులు పెట్టినటువంటి నియమాల కంటే భగవంతుడు పెట్టినవి పాటించవలేను. సో అది నాకు మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రభుత్వానికి రొక్కం కడితే అది అధికారులు కట్టినట్లే, కానీ అధికారులకు లంచం ఇస్తే అది భగవంతుడికి చెందదు, అవిధి పూర్వకం. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం మన ఇంటికి కరెంటు బిల్ కట్టాలి. సో మనం సపోజ్ డ్యూ డేట్ అయిపోయింది, మనం కట్టలేకపోయాము. ఇప్పుడు అధికారులు వస్తారు, అధికారులు వచ్చి ఆ బిల్లు చూపించేసి, సో ఈ బిల్లు తగినట్టుగా ఇప్పుడు సపోజ్ 900 రూపాయలు లేదా 1000 రూపాయలు అయింది ఈ బిల్లు అంటే, సరే అది వాళ్ళు కట్టి చేస్తున్నారు అనుకోండి, ఆ డబ్బులు ఎవరికి వెళ్తుంది? డైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, ప్రభుత్వానికి వెళ్ళిపోతే ప్రభుత్వం నుంచి మళ్ళీ జీతాల రూపంలో వీళ్ళకి వస్తాయి. మనం ట్యాక్స్ కట్టేము కాబట్టి తర్వాత మనకి సౌకర్యాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఆ డబ్బులు డైరెక్ట్ గా ప్రభుత్వానికి వెళ్తున్నాయి కాబట్టి. అధికారిని మనం ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా మనం ఆలోచించి కానీ మనం కానీ ఇస్తే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తుంది? ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే రైట్ పర్సన్ చేరుకోవడం వల్ల, లేదా రైట్ వ్యవస్థకి పోయి చేరుకోవడం వల్ల తిరిగి అవి మనకు వస్తాయి. అలా కాకుండా సపోజ్ 1000 రూపాయలు 1000 రూపాయలు మీరు కట్టాలి అన్నప్పుడు అధికారులు, లేదు ప్రసాద్ నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి ప్రస్తుతానికి నా ఫీజు పీకేయకుండా నేను మీకు 300 400 మీరు ఇస్తానన్నారు అనుకోండి, ఒక విధంగా చెప్పండి అది లంచం లాగా. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది ప్రభుత్వానికి ఇచ్చినట్టు కాదు, అది అది ఆ వ్యక్తికి ఇచ్చినట్టు. అది అప్పుడు అది ఏమవుతుంది, అరే ఇంతకుముందు మన ఇంతకుముందు అదే అధికారికి 1000 రూపాయలు ఇచ్చాము బిల్లు కట్టమని చెప్పి, అదే అధికారికి ఇప్పుడు 400 ఇస్తున్నాము, కానీ ముందు ఇచ్చినటువంటి 1000 రూపాయలు మాత్రం అది అది సరైనటువంటి విధానంలో మనం కడుతున్నాము, అది సరైన విధానంలో వెళ్తుంది ఆ డబ్బులు. కానీ ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా మన సొంత అవసరాల కోసం వాడుకొని, మనం కానీ ఆ 1000 రూపాయల బదులు మనం 200, 300, 400 చేతిలో పెట్టి, ప్రసంగ నన్ను ఒక 15 రోజులు నన్ను ఇబ్బంది పెట్టకుండా, లేకపోతే నాకు ఈ ఫీజు పీకేయకుండా నీకు డబ్బులు ఇస్తాను అనుకోండి, అది కృష్ణుడు చేసినట్టు కాదు, లేదా అది ఆ ప్రభుత్వానికి ఇచ్చినట్టు కాదు. అది కృష్ణుడు చెప్పేది కూడా అదే అనమాట. మనకి ఇక్కడ మనం డైరెక్ట్ గా దేవతలను పూజిస్తే వాళ్ళు కృష్ణుల్లో భాగమని కాకోకుండా మనం డైరెక్ట్ గా పూజిస్తే అది కృష్ణుని పూజించినట్టు కాదు. అది మనం చాలా మంది అనుకుంటాం, ఏ దేవతను పూజించినా విష్ణుని పూజించినట్టే కదా, ఆయన వాళ్ళందరూ కూడా విష్ణువులో భాగాలే కదా అనుకోండి. ఎస్, విష్ణువులో భాగాలు అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి విషయాన్ని కృష్ణ సంబంధంలో మనం చూసినట్లయితే ప్రాబ్లం లేదు. మనం నిజంగా కృష్ణ సంబంధం మనం చూడగలిగితే అప్పుడు దేవతని మనసులో పూజించాం, మనం డైరెక్ట్ కృష్ణునే పూజిస్తాం. మనం కృష్ణుడిలో భాగాలని విలుగని అనుకుంటే ఆటోమేటిక్ మనకి శక్తి వచ్చి మనకి తెలివితేటలు వచ్చేస్తాయి. అరే విష్ణువులో భాగాలు మనకి పూజించడం, డైరెక్ట్ గా ఆయన పూజించే మనకు అవకాశం ఉన్నప్పుడు కృష్ణుడిలో భాగాలు పూజించాల్సిన అవసరం మనకేంది అని తెలివితేటలు వస్తాయి అక్కడ. అంతే కదా, దేవతలో కృష్ణుడిలో భాగం అనుకున్నప్పుడు భాగాలకి ఎవరు ఎందుకు పూజించడం, డైరెక్ట్ గా ఆయనే మన ముందు ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటి, ఎవరైతే డైరెక్ట్ ఇప్పుడు దేవతలు పూజిస్తున్నారో వాళ్ళు దేవతలు కృష్ణుడిలో భాగం అనుకోవడం లే వాళ్ళు. వీళ్ళేదో తనీగా వీళ్ళు ఒక్కొక్క దేవత ఒక్కొక్క దేవుడి కింద, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క శక్తి ఉందేమో, ఆ దేవుడి ఆ దేవతకి ఫలానా ఫలానా ఆ శక్తుల వల్ల మన కోరికలు తీరతాయేమో అని చెప్పి వాళ్ళు దేవతల్ని కృష్ణుడికి తనీగా చూసుకుంటున్నారు, కృష్ణుడిని సెపరేట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే చెప్పిన ఉదాహరణలో వాళ్ళకి మనం లంచం ఇస్తున్నాం అన్నమాట. మనం చేసేటువంటి పూజలు పునస్కారాలు లేదా యాగాలు యజ్ఞాలు దేవతలు మనం సెపరేట్ చేస్తే, కృష్ణుడి నుంచి కానీ సెపరేట్ చేసి మనం కానీ ఆరాధిస్తున్నట్లయితే ఖచ్చితంగా అదేమంటున్నారు, అవిధి పూర్వకం. కాబట్టి కృష్ణ సంబంధం లేనటువంటి ఏదైతే దేవత ఆరాధన ఉందో లేకపోతే ఏదైనా కానివ్వండి, అది ఏ విధానమైనా కానీ విధి విధానాలు అన్ని కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే అది తప్పుడు మార్గము అని ఎవరు చెప్పిన ఇక్కడ సాక్షాత్ కృష్ణుడు చెప్పిన అన్నమాట ఇక్కడ. కాబట్టి అధికారులను సెపరేట్ చేసి వాళ్ళకి మనం కాని డబ్బులు ఇస్తే అది లంచం, అది అది తప్పుడు మార్గం. మనం డైరెక్ట్ గా బిల్ తీసుకొని డైరెక్ట్ గా వెళ్ళేసి దాన్ని చక్కగా అందిస్తే అది సరైన మార్గము, అది సరైన మూలానికి వెళ్ళి చేరుతుంది. సో అది అనమాట. కాబట్టి అనవసరమైన దేవతారాధన కృష్ణుడు పెద్దగా ధృవీకరించడు. సో కృష్ణుడికి సంతోషపడేది ఏం లేదు అక్కడ. సో అనవసరమైనటువంటి దేవతారాధన ఇది, ఎందుకంటే అక్కడ మనకి ఎటువంటి లాభం, పడిన కష్టానికి అంత లాభం లేదు, మనకి పెద్దగా ఉపయోగపడదు. అందుకే ఇక్కడ కృష్ణుడు దీన్ని ఏమంటున్నారు, అనవసరమైనటువంటి దేవతారాధన ఇది. మనం ఏమనుకుంటాం మనసులో, పని ఉదయాన్నే లేస్తున్నాను నేను, ఇల్లు తుడుచుకుంటున్నాను, పటాలన్నీ తుడుచుకుంటాను, నేను ఉదయాన్నే లేచి అందరికి నేను పూజ చేస్తున్నాను, ఈరోజు ప్రాణ నాగల చవితి వచ్చింది నేను ఉపవాసం ఉంటున్నాను, లేదా నేను ప్రాణ ఆ చవితి వచ్చింది నేను నేను ఇట్లా ఉన్నాను, నేను ఏ పండగ కూడా నేను ఒక కుక్క కూడా నేను నీళ్లు తాగను, నేను పూర్తిగా ఉపవాసం ఉంటాను, ఐడియాస్. కానీ ఇవన్నీ అనవసరమైనటువంటి దేవతారాధన. సో అది మనకి చాలా క్లియర్ గా కృష్ణ ఇక్కడ మనకు వివరిస్తాం అనమాట. సో మనకి ఇంత ముందు కూడా మనం కనుక గమనిస్తే కనుక దేవత సాధకులకి కృష్ణుడు తోడుంటాడు, కానీ దేవతారాధకులకి కృష్ణుడు తోడుగా ఉండడు వాళ్ళకి, పైగా అది అనవసరం అనుకుంటాడు భగవంతుడు. సో ఆ విధంగా మనం గమనిస్తే సో 23వ శ్లోకంలో క్లియర్ గా మన కృష్ణుడు ఇది అవిత పూర్వకం అంటున్నాడు. ఎస్, శ్రద్ధతో దేవతలు పూజించే వాళ్ళు ఒక విధంగా నన్ను పూజించినట్లే, ఎందుకని, ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు దేవతను ఆరాధించమని, కాబట్టి వాళ్ళు ఆరాధించాడు, కరెక్టే, కృష్ణుడి మాటను గౌరవించారు. కానీ కృష్ణుడినే పక్కనే పెట్టి దేవతలను మాత్రమే వాళ్ళు ఆరాధించినట్లయితే అది అప్పుడు అవిధి పూర్వకం అయిపోతుంది, దాన్ని కృష్ణుడు ఇష్టపడట్లేదు. లేదా ఎక్కడ కూడా దేవతలు మీకు మీకు ముక్తిని ఇస్తారు అని ఒక్క స్టేట్మెంట్ కూడా ఎక్కడ కూడా హోల్ వేదాల్లో ఎక్కడ కూడా లేదనమాట. మనం ఇప్పుడు 9.24కి వెళ్దాం, 9.24 శ్లోకానికి. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాపి జానాతి తత్వే నాదశ్చ వంతితే. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాపి జానాతి తత్వే నాదశ్చ వంతితే. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతో మామపి జానంతి తత్వే నాదశ్చ వంతితే. సో అహం హి సర్వ యజ్ఞానాం, సర్వ యజ్ఞానికి నేనే మూలాన్ని, భోక్తా చ నేనే భోక్తి అనుభవించేవాడిని నేనే, ప్రభురేవ చ ప్రభువుని నేనే. ఓకే, నతో మాం అభిజానాతి, సో కానీ నా గురించి వాళ్ళెవరికీ తెలియదు. సో అది ఇక్కడ మనం భావన చూస్తే కేవలం నేనే సమస్త యజ్ఞములకి భోక్తను ప్రభువును, అందుకే నా నిజమైన దివ్య స్వభావం గుర్తించని వారు పతనం చెందుతారు. సో కృష్ణుడు ఎవరో తెలుసుకోకుండా, కృష్ణుడి యొక్క దివ్య స్వభావం తెలుసుకోకుండా మనం చేసేటువంటి అనేక విధి విధానాలు కావచ్చు, లేదా అనేక కార్యాలు కావచ్చు, అన్నీ కూడా మనకి మోక్షాన్ని ఇవ్వవు, మన దాని ఫలితాలు మనకి శాశ్వతంగా ఉండవు అనమాట. అది ఇక్కడ ఏమంటున్నాడు, అది నన్ను గుర్తించిన వాళ్ళు ఎప్పటికైనా సరే పతనం చెందుతారు, పతనం చెందుతారు. గుర్తించినట్లయితే వాళ్ళు భక్తిలో పురోగతిస్తారు, వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు నుంచి బయటపడిపోతారు. భగవంతుడు యజ్ఞాలకి మీకు మీకు గుర్తుంటే ఇట్లాంటి ఇలాంటి భావంతో వచ్చేటువంటి శ్లోకం ఒకటి ఉంది, ఆల్రెడీ మనం చూసాం. ఇంకెవరికైనా గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే చాట్ బాక్స్ లో ఆ శ్లోకము నంబర్ ఏమైనా ఉంటే ట్రై చేయండి టైప్ చేయడానికి. ఇదే మనకి వచ్చేటట్టుగా, అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామపి జానంతి తత్వే నాతశ్చ వంతితే. మీకు కావాలంటే నేను క్లూ ఇస్తాను, ఫిఫ్త్ ఫిఫ్త్ చాప్టర్ లో వచ్చింది. ఫిఫ్త్ చాప్టర్ లో ఇంచుమించుగా ఇదే భావం కలిగినటువంటి శ్లోకం ఉంది. సో 5.29, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుకృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృతిచతి. అది కూడా చూడండి, భోక్తారాం యజ్ఞ తపసాం, భోక్తారాం నేనే అన్నిటి అనుభవించి చూడండి, భోక్తాచ సర్వ యజ్ఞానాం భోక్తారాం యజ్ఞ తపసాం, యజ్ఞము తపస్సు అనుభవించాడు. తర్వాత ఇంకేమన్నాడు, భక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు నేను మహేశ్వరుణ్ణి, ప్రభురేవ చక్రుడి ప్రభు నేను ప్రభువుని అంటున్నాను. సుహృదం సర్వభూతానాం అందరి మేలుకోరేవాడు నేనే అని ఎవరైతే తెలుసుకుంటారో జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి, తెలుసుకున్నవాడు ఏమవుతున్నాడు, అతను శాంతి పొందుతున్నాడు, ప్రశాంతత పొందుతున్నాడు, ఆనందాన్ని పొందుతున్నాడు అతను. ఇక్కడ ఎవరైతే తెలుసుకోలేదో, ఇక్కడ 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 పాయింట్ ఏంది, నాతో మామభి జానంతి, ఎవరైతే నన్ను తెలుసుకోరో ఈ విధంగా నేనే సర్వయజ్ఞాలకు భోక్తని ప్రభువునని ఒకవేళ తెలుసుకోకపోతే మాత్రం, సో తత్వే నాతశ్చ వంతితే వాళ్ళు పత్రం పొందుతున్నారు. సో తెలుసుకుంటేనేమో శాంతి పొందుతున్నారు, తెలుసుకోకపోతేనేమో పతనం చెందుతున్నారు. సో ఒక విధంగా దానికి అక్కడ చెప్పిన విషయమే సేమే. కాబట్టి ఇక్కడ తెలుసుకోకపోతే ఏమవుతుంది, తెలుసుకుంటే ఏమవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. సో అదే ఇక్కడ. సో కేవలము నేనే సమస్త యజ్ఞములకి భోక్తను, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, భక్తను వచ్చింది, భోక్తను ప్రభువును. అందుకే నా నిజమైన దివ్య స్వభావం గుర్తించని వారు పతనం చెందుతారు. సో ఈ శ్లోకము అవిధి పూర్వకం గురించి వివరణ ఇవ్వబడింది. ఏ విధంగా ఇది తప్పుడు మార్గము అని లాస్ట్ శ్లోకం యొక్క అవిధి పూర్వకం అనేటువంటి ఆ పాయింట్ ని కొద్దిగా వివరణిస్తూ, అంటే దాని ఎక్స్టెన్షన్ అన్నమాట ఈ శ్లోకం. సో 23కి ఎక్స్టెన్షన్ ఇది. అన్ని ఫలాలని అభినభవించే వాడిని నేనే, యజమానిని నేనే, దేవతల ద్వారా ఫలములను సమకూర్చేవాడిని నేనే, కానీ ఈ వాస్తవం అందరికీ తెలియదు. అంటే ఎవరైతే సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం ఏదైతే పుట్టారో, కృష్ణుడు యజమాని అని, అసలు అన్ని కార్యాలకి కర్మలకి అనుభవించేవాడు ఆయనే అని, అన్ని ఫలాలు ఇచ్చేవాడు కూడా ఆయనే అని, ఇంకెవరు మధ్యలో వాళ్ళు ఎవరు మనకి ఫలాలు ఇవ్వడం లేదు, దేవతలో లేకపోతే పురుషులో మునులో వాళ్ళు మనకి ఫలాలు ఇవ్వడం లేదు. సో నేనే ఫలాలు ఇస్తానని ఎవరు తెలుసు అని అందరికీ తెలియదు ఈ విషయం. మనకి భాగవతం మనం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, బ్రహ్మ 3 సార్లు వేదాలు తిరిగేస్తే కానీ తెలియాల కృష్ణుడు దేవాదేవుడు అని. కృష్ణుడు ఈ 3 విష్ణువుల కంటే కూడా మూలం అని, అతీతమైన వాడు కృష్ణుడు అని కూడా మనకు తెలియదు. ఆయన తెలియలేకుండా పోయి 3 సార్లు తిరిగేస్తే కానీ తెలియాల. సో ఆ లెక్కనెత్తుకుంటే మనం అందరం సాధారణంగా పోయి మన వేదాలు కానీ చదివితే చెప్పినట్టుగా అవిధి పూర్వకంగానే మన కృష్ణుడిని ఆరాధిస్తామే తప్ప పూర్తి జ్ఞానంతో మనం ఆయన ఆరాధించడానికి అవకాశమే లేదు మనకి. ఉదాహరణకి నేను సూర్యుడిని పూజిస్తాను అని అనుకుంటాను, నాకు ఫలాలు సూర్యుడు ఇస్తాడు, సూర్యుడు దేవాదేవుడు అని అనుకుంటారు. ఇది వారి అజ్ఞానం, దీని కారణంగా వారు భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తారు. ఇది ఉదాహరణ ఇచ్చారు. ఎవరైనా ఒకరు సూర్యుడిని గాని ఆరాధిస్తున్నట్లయితే, పూజిస్తున్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఫలాలన్నీ సూర్యుడే ఇస్తున్నాడు. అప్పుడు ఫలాలన్నీ సూర్యుడు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్ నెక్స్ట్ మెంటాలిటీ ఏమవుతుంది, ఓ సూర్యుడే మూలం అన్నమాట, సూర్యుడే ముఖ్యం అన్నమాట, సూర్యుడు లేకుండా ఇక్కడ ఏమీ జరగదు కాబట్టి సూర్యుడే అన్ని ఇతర దేవతలందరం కూడా సూర్యుడే వాళ్ళని పోషిస్తున్నాడు కావాలా అనేటువంటి ఆలోచన మీద అవకాశం ఉంది. సో ఇలాంటి విధి మెంటాలిటీలో ఉన్న వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టే. కాబట్టి వాళ్ళు చేసే పని అవిధి పూర్వకం. సో ఇది నాకు చెప్పాం కదా, ఇది అవిధి పూర్వకం యొక్క వివరణ. ఇది ఎట్లా అవిధి పూర్వకం ఎందుకంటే, ఇది ఎందుకంటే ఎవరెవరు ఏ దేవతలను పూజిస్తారో ఆ దేవతలే మూలం అనుకుంటున్నారు, ఆ దేవతల వల్లే సర్వం నడుస్తుంది అనుకుంటున్నారు, ఆ దేవతలు మన కర్మలు మార్చేయగలుగుతారు అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి మించిన వాళ్ళు ఇంకెవరూ లేరనుకుంటున్నారు. ఇదంతా కూడా వారి అజ్ఞానము. కానీ అంతిమంగా ఫలితం ఏంది, వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచం తిరిగి రావాల్సిందే. మళ్ళీ దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాక్షాత్ దేవాదేవుడు తను మనకి కన్ఫ్యూజ్ చేయకుండా లేదా అర్థం కాకుండా ఏం కాకుండా స్ట్రైట్ గా విషయం మనకు చెప్పేస్తున్నాడు. మనం చేసే ఇప్పటి వరకు మనం చేసింది ఏంది, మనం ఎలా పూజించాము, ఏ విధంగా మన జీవితాన్ని గడిపాము, ఏ విధంగా ఒక్కోసారి మనం చాలా భక్తి చేస్తున్నాం అనే ఫీలింగ్ లో మనం ఉన్నాం ఇప్పుడు దాకా. అఫ్కోర్స్ మన అందరం తెలియకుండానే, నాతో సహా మన ఎవరో తెలియకుండానే మనం ఎన్నో ఎన్ని గుళ్ళకి వెళ్ళాము, ఎన్ని రకాలుగా మనం భగవంతుడికి ఉపవాసం ఉంటూ మనం రాత్రిలో నిద్రలు మేలుకుంటూ లేదా అనేక సహస్రనామాలు చదువుకుంటూ లోపల మనం ఎంత గర్వపడి ఉన్నాము లేదా ఎంత మనం ఎంత చేస్తున్నాము అని మన లోపల ఎంత మనం మురిసిపోయి ఉంటాం మనం. కానీ ఇక్కడ మన కృష్ణ క్లియర్ కట్ చేసి మనకు విషయం చెప్పేస్తున్నాడు. ఇది వీటి వల్ల మళ్ళీ మళ్ళీ మనం తిరిగి భౌతిక ప్రపంచానికి రావాల్సిందేను, ఇది వారి అజ్ఞానము అని చెప్పి మన కృష్ణుడు మనకి క్లియర్ చేస్తున్నాడు. కానీ ఎవరైతే సూర్యుడి ద్వారా నన్ను విశ్వరూపంగా పూజిస్తారో వారికి మోక్షము తప్పక సిద్ధిస్తుంది. ఎవరైతే సూర్యుడి ద్వారా నన్ను విశ్వరూపంగా పూజిస్తారో, చెప్పాను కదా సూర్యుడు విశ్వరూపంలో ఒక భాగం కింద పూజిస్తే వాళ్ళకి తప్పక మోక్షం వస్తుంది. కానీ సూర్యుడిని సెపరేట్ చేసి, కృష్ణుడిని సెపరేట్ చేసి కానీ పూజిస్తే అతను పతనం చెందుతాడు అతను. కానీ సూర్యుడు విశ్వరూపంలో భాగం అనుకోండి, లేదా ఆయన శక్తుల్లో ఒక శక్తి అనుకుంటే, కృష్ణుడి శక్తుల్లో ఒక శక్తి అనుకుంటే, లేదా ఆయన అంశాల్లో ఈయన ఒక అంశం అనుకుని కానీ పూజిస్తే మాత్రం మోక్షం మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు సూర్యుడు లాంటి వారిని భగవంతుడి విభూతులు ఉభయతులుగా పూజించాలి. సూర్యుడు అనేక విభూతుల్లో ఒకరు. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంట, సూర్యుడు లాంటి వారిని భగవంతుడి విభూతుల కింద పూజించాలి, భగవంతుడి యొక్క శక్తుల కింద పూజించాలి మనం. సో సూర్యుడు అనేక విభూతుల్లో ఒకరు, అనేక శక్తుల్లో ఆయన ఒక శక్తి, అనేక దేవతల్లో ఒక దేవత. ఆ విధంగా పూజించాలి మనం, అప్పుడే అది విధి పూర్వకం అవుతుంది. అవిధి పూర్వకం కాదు, విధి పూర్వకం అంటే పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా మనం వెళ్తున్నాం, అవిధి పూర్వకం అంటే తప్పుగా వెళ్తున్నాం అని అర్థం. సో కృష్ణుడు కృష్ణుడిలో భాగం అనుకుంటే విధి పూర్వకం, కృష్ణుడిలో భాగం కాదనుకుంటే అవిధి పూర్వకం. సో వేదాలలో ఎన్నో యజ్ఞముల గురించి వివరాలు ఉన్నవి, కానీ అవన్నీ కూడా భగవంతుని తృప్తిపరచడానికే. ఎస్, యజ్ఞాలు ఏం చేసినా సరే, అది దేవతలకు చేసినా సరే, పితృలకు చేసినా సరే, ఎవరు చేసినా సరే, అవన్నీ కూడా భగవంతుని తృప్తిపరచడానికే. సో దేవతలను తృప్తిపరచడానికి కాదు అవి, లేదా ఉన్నత వ్యక్తులకి పూజించడం కోసం వాళ్ళు తృప్తిపరచడానికి కాదు. వేదాలు మొత్తం పర్ఫెక్ట్ గా భగవంతుడి వైపు డైరెక్ట్ అయి ఉన్నాయి అవి. కాకపోతే ఒకరు ఒక లెవెల్లో ఉన్నారు అంతే, ప్రతి లెవెల్ మారే కొద్ది చెప్పేది కామ్యకర్మల నుంచి జ్ఞాన మార్గంలోకి రావాలా, అదే కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి రావాలా, జ్ఞాన మార్గం నుంచి యోగ మార్గంలోకి రావాలా, యోగ మార్గం నుంచి భక్తి మార్గంలోకి రావాల్సిందే. అది ఎన్ని జన్మలు పడుతుందని చెప్పలేదు, కానీ మనం సాంప్రదాయబద్ధంగా చూస్తే ఇదే మన ప్రోగ్రెస్ అన్నమాట, ఈ విధంగా ముందుకెళ్తుంది అది. అంతేగాని కర్మ మార్గం ఏదో వేరే ఫలితం వస్తుంది, జ్ఞాన మార్గం అంటే అదే ఇంకేదో విధి విధానంలోకి వెళ్ళి అది వేరే మార్గం, వేరే గమ్యం, అది యోగ మార్గం వేరే గమ్యం, భక్తి మార్గం వేరే గమ్యంలోకి వెళ్ళవి. కానీ విచిత్రం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, ప్రపంచంలో అందరూ అనుకుంటున్నారు కర్మ మార్గం చేస్తే ఒక ఫలితం వస్తుందేమో, జ్ఞాన యజ్ఞం జ్ఞాన మార్గంలోకి వెళ్తే ఇంకో ఫలితం వస్తుంది. కాదు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్తే అన్ని ఒకే దగ్గరికి, ఒక దగ్గర పోయి లీడ్ అవుతుంది ఫైనల్ గా, వెళ్ళి కృష్ణుడి దగ్గర పోయి ముగియాలి ఇవన్నీ వెళ్ళి. వేదేశ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచాహం 15వ అధ్యాయ 15వ శ్లోకం. సర్వసచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానమపోహనం చ వేదేశ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచాహం. సో వేదాలన్నీ కూడా ఇచ్చింది కృష్ణుడే, వేదాల ద్వారా ఫైనల్ గా తెలుసుకోవాల్సిన కృష్ణుడే. అంటే కర్మ మార్గం ద్వారా అయినా, జ్ఞాన యజ్ఞ సారీ జ్ఞాన యోగ భక్తి మార్గం ఎట్లయినా సరే అంతిమంగా కృష్ణుడు పోయి చేరాలన్నమాట. సో కృష్ణుని తృప్తిపరచడానికి ఇవన్నీ ఉన్నాయి, అంతేగాని ఇదేదో వేరే వేరే పుస్తకాలు కాదు, వేరే వేరే విధి విధానాలు కాదు, వేరే వేరే దేవతలు కాదు. ఇవన్నీ విషయం తెలియకుండా, లేదా సరైన గురు పరంపరలో మనం వెళ్ళకుండా, ఈ విధంలో మనం వెళ్తూ ఉండడం నిజంగా మన దురదృష్టం అన్నమాట. అందుకే ఇక్కడ యజ్ఞం అంటే విష్ణు 3వ అధ్యాయంలో వర్ణాశ్రమ ధర్మం యొక్క ఉద్దేశం విష్ణుని తృప్తిపరచడమే. సో 3వ అధ్యాయం మన 3వ అధ్యాయం 11 నుంచి 20వ శ్లోకం వరకు, భగవద్గీత 3వ అధ్యాయం 11 నుంచి 20వ శ్లోకంలో సో కృష్ణ క్లియర్ చెప్తున్నమాట. సో అర్జునుడు, నేను చేయబోయేటువంటి కార్యాలు, ముఖ్యంగా ద్రోణాచార్యుని భీష్ముని చంపాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు పాపం అంటుకుంటుంది కదా, లేదా నాకు నన్ను నాకు కర్మలు అంటుకుంటాయి కదా అని తను ఆందోళన చెందుతున్నప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు నీ నువ్వు విధి ధర్మాన్ని నువ్వు పాటించు, కానీ ఆ పాటించేది ఏం చేయాలా, కృష్ణుడిని తృప్తిపరచడం కోసం లేదా విష్ణువుని తృప్తిపరచడం కోసం నువ్వు నీ విధి ధర్మాన్ని నువ్వు పాటించాలి తప్ప, నీకు లాభం కలుగుతుందా, నీకు ఆనందాన్ని ఇస్తుందా, నీకు దుఃఖాన్ని ఇస్తుందా, ఆ భావంలో నువ్వు నువ్వు కానీ యుద్ధం చేస్తే నీకు పాపమో పుణ్యమో అంటుకుంటుంది, అదే నువ్వు గాని నువ్వు చేసేటువంటి కార్యము కృష్ణుని తృప్తిపరచడానికి అయితే లేదా విష్ణుని తృప్తిపరచడానికి అయితే, అది యజ్ఞం గానే అయినట్లయితే నీకు ఎటువంటి పాప పుణ్యం నీకు అంటుకోదు అని చెప్పి కృష్ణుడు చెప్పడానికి ప్రయత్నించాడు అన్నమాట. ఒక విధం చెప్పాలంటే 3 అధ్యాయం 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు నిష్కామ కర్మ యోగం గురించి చెప్పడం ప్రారంభించాడు కృష్ణుడు. సో వర్ణాశ్రమ ధర్మం యొక్క ఉద్దేశం కూడా అంతే, అంతిమంగా విష్ణుని పూజించాలి, విష్ణుని తృప్తిపరచాలి. ఓకేనా? నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, నా ఇష్ట ప్రకారం నేను ఎవరైనా పూజించుకుంటాను, నేను ఏ విధంగా జీవిస్తానంటే అది కుదరదు. అలాగే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అందరూ కూడా అల్టిమేట్గా ఇవన్నీ ఈ ఈ ధర్మం ఎందుకు ఇచ్చాడు వర్ణాశ్రమ ధర్మం అంటే స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళి కృష్ణుడిగా అల్టిమేట్గా మనం సరెండర్ అవుతామని. సో ఫైనల్గా కృష్ణుడు భాష్యంలో ప్రభుపాద వారు ఏమంటారంటే, ఒకవేళ మనకు కోరికలు ఉన్నట్లయితే దేవతలను కాకుండా భగవంతుని కోరుకోవడం మంచిది, కావలసిన ఫలితం వస్తుంది. ఎస్, కొంతమంది మనం ఎందుకు చెప్పినా ఒకసారి మనం ఇంకా కామ్యకర్మలు దాటి మనం పోలేకపోయాం అనుకోండి, పర్వాలేదు, కామ్యకర్మల్లో కోరికలు కోరుకున్నాం కానీ అది కోరుకునేది ఏదో దేవతలను కాకుండా అంటే కృష్ణునే కోరుకున్నాము. కృష్ణుడు ఒక తండ్రి లాగా మనకి అవసరమైతే దాన్ని ఇస్తాడు, దానివల్ల మనకు ప్రమాదం ఉంటే దాన్ని ఇవ్వకుండా మనల్ని కాపాడుతాడు. సో మనకి భాగవతంలో కూడా 2వ స్కందం 3వ అధ్యాయం 10వ శ్లోకంలో అకామ సర్వకామోవ మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజంతే పురుషం పరం. అకామ సర్వకామోవ, అకామ నీకు ఏం కోరికలు లేకపోయినా, సర్వకామ అన్ని రకాల కోరికలున్నా, మోక్షకామ మోక్షానికి పోవాలన్న కోరికలున్నా సరే ఏం చేయాలంటే తీవ్రేణ భక్తి యోగేన, తీవ్రమైన భక్తి చేయి. ఎవరికి? యజేతా పురుషం పరం, ఆ పరమ పురుషుడికి నువ్వు పూజ చేయి. నువ్వు ఎవరు సాక్షాత్ సుఖదేవ్ గోస్వామి అని చెప్తున్నాడు అన్నమాట. కోరికలు ఉండడము తప్పు కాదు, ఎందుకంటే మన పూర్వజన్మ వాసనలు అనుభవించాలటువంటి కోరికలు ఉండొచ్చు, తప్పు లేదు. మనం ఒకరోజు ఆపాలను మనం ఆపలేము, దాన్ని అధిగమించాలని మనం అధిగమించలేము. కానీ అనవసరంగా దేవతలకి వెళ్ళి ఇంకొంచెం మళ్ళీ కర్మలు అంటించుకొని మళ్ళీ మన జన్మమృతి జరావ్యాధిలోకి ఎంటర్ కాకుండా అదేదో మనం డైరెక్ట్గా ఆ కోరిక ఏదో డైరెక్ట్గా కృష్ణుడే కోరుకునేస్తే, కృష్ణుడి దగ్గరే మనం వేడుకొని కృష్ణుడికే అర్థిస్తే దానికి మన ఒక చిన్న పిల్లల్ని ఎట్లా సంరక్షిస్తాడో భగవంతుడు ఆ విధంగా సంరక్షిస్తాడు. అవసరమైనవి మాత్రం మనకి ఇచ్చి మనల్ని భక్తి భక్తి వైపు మనం ప్రోత్సహిస్తాడు. మన హృదయాన్ని శుద్ధి చేసి, మన గుణాలని కంట్రోల్లో పెట్టి, మన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టి, మన మనసుని కంట్రోల్లో పెట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం సో ఆల్రెడీ మనం ఇంతకు మనం చెప్పుకున్నాం ఒకసారి మనం డివైస్ క్లాసెస్ లో కూడా. సో భగవంతుడు తండ్రి లాంటి వాడు, అలాగే దేవతలు బట్టి కొట్టు లాంటి వాళ్ళు. సో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు సిగరెట్ ఇవ్వు అంటే తండ్రి ఒక దెబ్బ వేసి ఇంట్లో కూర్చోబెడతాడు, కానీ సచ్చినా కూడా మనకి సిగరెట్ ఇవ్వడు. అఫ్కోర్స్ ఆ పిల్లవాడికి తాగాలనిపించి ఉండొచ్చు, భలే ఉంది, పొగలు పొగలుగా మన రౌండ్లు వేసుకోవచ్చు, అందరూ తాగుతున్నారు, స్టైలిష్ గా ఉంది, నేను కూడా తాగితే బాగుండు, నేను కూడా పెద్దవాడిని అవుతున్నాను, నేను కూడా చూపించాలి, నేను కూడా తాగడం ఎట్లా ఉంది నేను చూపించాలి. అతనికి 100 అవిగేషన్ ఉండొచ్చు, కానీ ఏం చేసినా తండ్రి తల్లి ఎవరు. కానీ అదే నువ్వు ఒక షాప్ వాడి దగ్గరికి వెళ్ళి నాకు సిగరెట్ ఇవ్వమంటే మన వయసు ఏంటో, మనకి అది మన జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందో అన్ని ఆలోచించుకుంటూ డబ్బులు ఇచ్చావు ఇచ్చేస్తాడు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతా ఉంది. అందుకే ఇక్కడ దేవతలను కాకుండా కృష్ణుడు అడగడమే మంచిది. సో కృష్ణుడు మన ఆలోచనల విధానం మారుస్తాడు, మన కోరికల యొక్క స్వభావాన్ని మారుస్తాడు, మన ఆలోచన తీరు మారుస్తాడు కృష్ణుడు. పైగా మనల్ని కాపాడతాడు, ఒకవేళ మనం నిజంగా తప్పుదోవ పడుతుంటే మనల్ని కాపాడతాడు. కానీ దేవతలు జస్ట్ చూస్తూ ఉంటారంటే, ఎందుకంటే నువ్వు కోరుకున్నావు నేను ఇచ్చేసాను, నాకేమో డీల్ అయిపోయింది అక్కడితో, నువ్వు ఇచ్చావు నేను ఇచ్చేసాను, అది నా నువ్వు పతనం అయితే నాకెందుకు, నీ తలకాయ నొప్పింది, అది నాకు అనవసరం, అది నా చేతిలో కూడా నిన్ను కాపాడేసిన శక్తి నా దగ్గర కూడా లేదు. సో ఈ ఈ మెంటాలిటీలో దేవతలు ఉంటారు. కానీ కృష్ణుడు అంటే కాదు, కృష్ణుడు కానీ బతికి తీసుకున్నాడు అని అంటే మనం చివరిదాకా పోయేదాకా దానికి మనల్ని ఎన్ని విధాలుగా మనల్ని కాపాడాల్సి వస్తుందో అన్ని రకాలుగా ఆయన కాపాడని ప్రయత్నిస్తాడు అన్నమాట. సో ఆ విధంగా మనం ఇవాళ 23 24 శ్లోకాలు తీసుకున్నాము. సో రేపు 25 చూసుకున్నాము. ఈ విధంగా దేవతారాధకులకి ఏ విధంగా వాళ్ళు అవిధి పూర్వకంగా కృష్ణుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. సో వాళ్ళకి వచ్చేటువంటి ఫలితం కూడా పెద్దగా లేదు. పైగా వాళ్ళ తెలివి లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళుగా కృష్ణుడు వర్ణిస్తున్నాడు. ఎన్ని కోరికలైనా సరే కృష్ణుడిని పూజించడం మంచిది, కావలసిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. సో అలాగే దేవతల్ని మనం భగవంతుడి యొక్క విభూతులుగా మనం తెలుసుకోవాల్సిందే తప్ప వాళ్ళని వేరుగాను తనిగాను, వాళ్ళకి ఏదో ఇతర వేరే అతీతమైన శక్తులు ఉన్నట్టుగా మనం అసలు మనం భావించకూడదు అనమాట. అలా భావించి కానీ మనం చేసినట్టయితే అది అవిధి పూర్వకం. ఏదో వాళ్ళు కృష్ణుడిలో భాగాల కింద కానీ మనం పూజిస్తే అది విధిపూర్వకం. ఆ విధంగా మనం చేయాలన్నమాట. సో ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు. శ్రీల ప్రభుపాదకి, భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి, అనంతపూరి వైష్ణవునికి జయ. గౌర ప్రేమానంద హరి హరి గౌ.